కృతజ్ఞన భావం.
ఆఖరిది ఏమిటో తెలిసిన కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ఏమిటి? కృతము అంటే చెయ్యబడినది, జ్ఞ అంటే జ్ఞాపకం పెట్టుకుంటే కృతజ్ఞుడు. ఒక ఆయన నాకు ఒక పండు పెట్టాడు, దానిని గుర్తుపెట్టుకుని ఫలానా ఆయన నాకు పండు పెట్టాడండి, బ్రహ్మగారు ఎంత మంచివాడండి, పులిహార ప్యాకెట్ తన ప్యాకెట్ నాకు ఇచ్చాడండి అని ఇచ్చిన ఆ పులిహారని 10 సార్లు చెప్పుకోవాలి. దానికి కృతజ్ఞత అని పేరు. చేసిన మేలు ఎప్పుడూ మరిచిపోకుండా పదే పదే చెప్పుకుంటే కృతజ్ఞత. చేసిన మేలు మర్చిపోతే ఏమిటి? అకృతజ్ఞత. ఒక ఆయన మంచి నీళ్లు పట్టుకొచ్చి సీసా ఇచ్చాడు, ఆ తర్వాత మనం చెప్పుకోవడం మానేసి అబ్బే నాకేం ఇవ్వలేదండి అనుకుంటే మర్చిపోతే, ఆ చేసిన మంచినీళ్ళు ఇచ్చాడనే విషయం మర్చిపోతే దానికి అకృతజ్ఞత. కృతజ్ఞత మూడవది. ఇది చాలా ప్రమాదకరమైనది. మేలు చేస్తే గుర్తు పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ మేలు చేసిన వాడిని తిడితే, అటువంటి వాడికి అపకారం చేస్తే అది కృతజ్ఞత. చేసిన దానిని చంపుట, ఘన అన్న హ అన్న సంస్కృతంలో చంపుట. చేసిన మేలుని కూడా మర్చిపోయేవాడు, కీడు చేసేవాడు కృతజ్ఞుడు. అది మహాప్రమాదకరమైనది. కృతజ్ఞుడి శరీరమును కాకులు గద్దలు కూడా ముట్టుకో. మహాభారతంలో మనకి శాంతి పర్వంలో నాడీజంగుడి కథదే కదా, గౌతముడు అనే ఒక దౌర్భాగ్యుడి కథదే. కాబట్టి ఎప్పుడూ కూడా కృతజ్ఞత ఉండకూడదు. చేసిన మేలు మరిచిపోయి మేలు చేసిన వాడికి కీడు చేసేవాడున్నాడే, వాడెవడో ఈ నిరయము బాసిపోయి ధరణిం ప్రభవించిన వారి చిహ్నములు. నరకము నుంచి భూలోకములో పుట్టిన పాపాత్ములు ఇలా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవడన్నా కనబడితే మీరు వాడి దగ్గరికి వెళ్ళి, మా పద్మాకర్ గారు చెప్పారు మీరు నరకం నుంచి వచ్చారు గ్యారంటీ అనకండి, వాళ్ళు వాడు చంపుతాడు. మీరు తెలుసుకోవడం వరకే ఇది. ఎవరు స్వర్గం నుంచి వచ్చారో, ఎవరు నరకం నుంచి వచ్చారో ఈ లక్షణాలను బట్టి తెలుస్తాయి కనుక వాళ్ళకి దూరంగా ఉండమన్నారు లేదా దగ్గరగా ఉండమన్నారు తప్ప, ఆ పడంగా వెళ్ళిపోయి వన్నేనని చెప్పారు, ఆ నీ కోపం వస్తుంది నువ్వు నరకం నుంచి వచ్చావు, నువ్వు చెప్పిన వాటిని అమ్మా నాన్న మాట వెంటల్లా నువ్వు నరకం నుంచి పుట్టావు గ్యారంటీ అనకండి, అంటే మళ్ళీ అదోతంట. ఇప్పుడు ఈ పాపాత్మురాలు సౌమిని ఈ భయంకర యమయాతన శరీరములో ఈ యమకింకరుల ద్వారా ప్రవేశపెట్టబడింది, నరకానికి పోయింది. యమకింకరులు దీన్ని పట్టుకుపోయారు. ఓసి నువ్వు పరమ పాపములు చేశావు, మామూలు పాపం కాదు, అందున కపిల గోవు యొక్క దూడని చంపి దాని మాంసం తిన్నావు, దీనికి తగిన శిక్షలు యముడు వేస్తాడు రా అని బెదిరించి ఈ ప్రాణాన్ని యాతనా శరీరంలో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టి దారి పొడుగుతా కొట్టారు తిట్టారు, కుక్కని ఈడ్చుకుపోయినట్టుగా ఈ పాశం వేసి ఈడ్చుకుపోయారు. ఓరి బాబో యమ మార్గం ఉంటుంది, అది భయంకరం. ఎర్రగా కాలిపోతున్న నిప్పుల్లో ఉన్న రాళ్ళు ఉంటాయి మార్గంలో, ఆ మార్గంలో ముళ్ళు కుక్కలు మొదలైనటువంటివన్నీ ఉంటాయి. ముళ్ళల్లో ఈ ఎర్రని రాళ్ల మీద ఈడ్చుకుపోతారు. కొండలు ఎలా ఉంటాయి? సహజంగా శిఖర దర్శనానికి వెళ్ళినప్పుడు వేసవకాలంలో వస్తే ఆ పైన కాసేపు ఆ రాళ్ల మీద నిలబడితేనే మన కాళ్ళు బొబ్బలెక్కుతాయి. అది అసలు బొబ్బట్లు అంటే కాళ్ళే బొబ్బట్లు అయిపోతాయన్నమాట. అటువంటిది ఆ మార్గమే ఎర్రని రాళ్లతో ఉంటుంది. ఆ రాళ్ల మధ్యలో యమ లోకంలో ఉండే సునకాలు, యమ సునకాలు ఉంటాయి, వాటి కాలడం ఉండదుగా, అందుకని ఆ కుక్కలు తిరుగుతూ ఉంటాయి. ఈ మనుషుల మీద పడి వీడి కాళ్ళు బొబ్బెక్కగానే ఆ బొబ్బల్ని చీల్చి అందులో నెత్తురు తాగుతూ ఉంటాయి. వీడు బాబోయ్ బాబోయ్ అంటాడు, మళ్ళీ కాళ్ళు యథాప్రకారంగా అయిపోతాయి. ఆ బొబ్బలు మళ్ళీ కాసేపటికి మామూలు అవుతాయి, మళ్ళీ బొబ్బలు ఎక్కుతాయి, వీడు మళ్ళీ బొబ్బలు పెడతాడు, మళ్ళీ శరీరం యథాతథంగా అవుతుంది. ఇదన్నమాట చచ్చేసావు అంటే. ఒక్కసారి చచ్చిపోతే గొడవలేదు, కానీ అక్కడ చస్తాడు బతుకుతాడు, చస్తాడు బతుకుతాడు, శరీరం చీల్చబడుతుంది, మళ్ళీ యథాప్రకారంగా అవుతుంది. ఆ సమయంలో ఆ పక్కనున్న ముళ్ళ మీద నుంచి ఈడ్చుకుంటూ వీణ్ణి ఈ ప్రాణిని పట్టుకుపోతారు. అలా ఈ ప్రాణి భూలోక కాలమానం ప్రకారం 1 సంవత్సర కాలం ప్రయాణం చేస్తే అప్పుడు నరకలోకానికి ఎడతాడు. 1 సంవత్సరం తర్వాత యమధర్మరాజు గారి దర్శనం అవుతుంది వీడికి. యమధర్మరాజు గారు నిజానికి చాలా అందంగా ఉంటాడు. పుణ్యాత్ములకి అంటే మీలా పురాణాలు వినేవాళ్ళకి, ధర్మాత్ములకి తెల్లని బట్టలతో కిరీటం పెట్టుకుని టీవీగా కనపడతాడు, చాలా అందంగా ఉంటాడు. అదే పాపాత్ములకి నల్లగా వికృతాకారంతో తెల్లని దంతాలతో ఎర్రని కళ్ళతో మహాభయంకరంగా ఉంటాడు. అమ్మ బాబు ఆ రూపం చూడలేమట. ఆ మహానుభావుణ్ణి గురించి వర్ణించారు శివపురాణంలోను, 4వ అధ్యాయంలో వర్ణించారు, ఇటు భాగవతంలో వర్ణించారు. ఓరి బాబు ఆయన పెద్ద యామ్యమైనంత శరీరముతో, అంటే దక్షిణం దిక్కంతా కలిపితే ఎంత ఉంటుందో అంత శరీరంతో పెద్ద సింహాసనం మీద కూర్చుని ఎర్రని నేత్రాలతో పెద్ద పెద్ద కోరలతో గదాదండంతో, మామూలు గద కాదట, బంగారము తాపడం చెయ్యబడి ముళ్ళు కలిగిన గదని భుజం మీద పెట్టుకుని ఉంటాడు. గదాదండ పాశాలోల స్ఫురణ భయంకర మహాహస్తున్ కరాళాంగునిన్, కాలక్రోధంతో చేతిలో గద తాళ్ళు పుచ్చుకొని ఉన్నటువంటి వాణ్ణి, భీకరాకారుణ్ణి, యముణ్ణి చూస్తారు. ఆ యముణ్ణి చూడగానే వీడి పై ప్రాణం పైనే పోతుంది అన్నమాట పాపాత్ముడికి. ఈ దుర్మార్గురాలు యముణ్ణి చూచి వణికిపోయింది. బాబోయ్ బాబోయింది. అసలు ఆయన దగ్గరికి వెళ్ళగానే నాలుక పిడచగట్టుకుపోయినట్టు అయిపోయింది. యముడు చూచాడు దానిని. ఓహో, ఇది ఈ పాపాలు చేసిందా, ఏమేం చేసిందో ఆ చిట్ట అంతా ఇప్పమనగానే చిత్రగుప్తుడు చెప్పాట, ఇది 8 ఏళ్ల వరకు బాగానే ఉంది, తర్వాత నాస్తికులతో స్నేహం చేసింది, 16 ఏట ఒక నీచుండి పెళ్లి చేసుకుంది, తెగ తాగింది, రోజు మేకల్ని చంపింది, మద్యం మైకంలో ఆవుదోడని చంపింది, ఆ మాంసం తింది, దాంతో కుష్ఠరోగం వచ్చి చచ్చింది అని మొత్తం ఏ మూల ఏం చేసింది అన్నీ చెప్పేశాడు చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడికి అమ్మ బాబో దివ్య దృష్టి ఉంటుంది. ఆయనకి ఎప్పటికప్పుడు సాక్ష్యం చెప్పడానికి కొంతమంది ఉంటారు. పగడు సూర్యుడు, రాత్రి చంద్రుడు, సంధ్యా సమయంలో సంధ్యాదేవత, ఇంకా అర్ధరాత్రి వేళ నక్షత్రాలు, ఇవి కాకుండా దిక్పాలకులు, ఇలా ఎంతోమంది ఉన్నారు. వీళ్ళంతా నిరంతరం ఏ మూల మనం ఏం చేసినా చూస్తూనే ఉంటారు. అలాంటి ఆ చూసేవాళ్ళ యొక్క అనుగ్రహం పొందాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది, గురోరన్యన్న విద్యతే అంటోంది శివపురాణం. గురువును ఆశ్రయించిన వాడికి మాత్రం వీళ్ళంతా ఏమంటారట, ఏ పాపాలు చేసినా వీడు గురుభక్తుడు లేక ఈమె గురుభక్తురాలు, ఈమెకున్న పాపాలన్నీ తొలగించేయండి, ఈవిడు చేసినవన్నీ పుణ్యాలి అని రాస్తారు. అందుకే కలియుగంలో గురువును ఆశ్రయించిన వాడు సద్గురు భక్తుడు మాత్రమే నరకానికి వెళ్ళాడు, తక్కిన వాళ్ళంతా నరకానికి వెళ్ళవలసిందే. ఈ విధంగా చిత్రగుప్తుడు ఈ యమాదులకి చెప్పవలసినవన్నీ చెప్తారు. చెప్పగానే అప్పుడు యముడు దీన్ని చూశాడు, ఓహో ఇన్ని పాపాలు చేసావా, దీనికి 10 లక్షల సంవత్సరముల పాటు కాలసూత్రం కుంభీపాకం వంటి నరక శిక్ష వెయ్యండి అన్నాడు. 10 లక్షల సంవత్సరాలు మానవ సంవత్సరాలు, అక్కడది కాలసూత్రం, కుంభీపాకం, అసిపత్రవనం, రౌరవం, మహారౌరవం వంటి ఎన్నో నరకాలు అనుభవించింది, నానాయాతన పడింది. ఈ మనిషికి ఎన్ని శిక్షలు వేసినా కొంచెం పాపశేషం కర్మశేషం అట్టే పెడతారు, ఆ శేషం వల్ల మళ్ళీ మనం పుడతాం అన్నమాట. ఈ పాపాత్మురాలు భూలోకంలో ఒక భయంకరమైన చండాలాంగనగా పుట్టింది, పుట్టుకతోటే కళ్ళు పోయింది. అది ఎలా ఉంది, ప్రశాంతాంగారమేచక. శివపురాణంలో ఇదే శ్లోకం రాశారు, ప్రశాంతాంగారమేచక అంటే ఏమిటో తెలుసా, పొయ్యిలో కట్టెలు వంట చేయడం కోసం వెలిగించాక కాసేపు నాకు వంట అయ్యాక ఈ కట్టెల్ని చల్లారిస్తే అప్పుడు ఏమవుతాయి, నల్లగా బొగ్గులు ఉంటాయి కదా, కాలిపోయిన కట్టెలు, కొరకంచులు, అలా కాలి చల్లారిన బొగ్గు కట్టెలే ఉన్నది, అంటే అంత నల్లగా ఉందన్నమాట. ప్రశాంత అంగార మేచక, మేచక నల్లగా ఉన్నది, ఎలా ఉన్నది, పొయ్యిలో చల్లారిపోయిన బొగ్గులు వలె. ప్రశాంతమైన అంగారం అంటే నిప్పులు అన్నమాట, నిప్పులు చల్లారిపోయాక ఆ బొగ్గులు ఎలా ఉంటాయో, పూర్వం వంటలు చేసేటప్పుడు కట్టెలతో ఆ కట్టెల్ని నీళ్లు పోసి చల్లార్చాక ఆ బొగ్గులు తీసి ఆ బొగ్గుల్ని కుంపట్లో వేసి మధ్యాహ్నం పూట టీ కాచుకునేవారు. ఇప్పుడు అన్ని గ్యాసులు వచ్చాక బొగ్గు అంటే తెలియట్లేదు, మనమే మనుషులే బొగ్గుల్లో ఉంటున్నాం కనుక వేరే బొగ్గులు లేవనుకోండి, కానీ పూర్వం బొగ్గులని ఒకటి ఉండేవి, అలా బొగ్గులే ఉండేదిట. జన్మాంధాస పుట్టుకతో గుడ్డిదై పుట్టింది. మేచక అంటే నల్లగా ఉన్నది, మేచక శబ్దమునకు నలుపు అని అర్థం. అందుకే శివుడికి మేచక కంధరుడు అంటే నల్లని కంఠం కలిగిన వాడు, విషం తాగడం వల్ల ఈశ్వరుడి కంఠం నల్లగా అయింది కనుక మేచక కంధరుడు అని పేరు. ఈవిడ ఆరిపోయినటువంటి నిప్పు అంటే బొగ్గులాగా పుట్టింది, పుట్టుకతోటే గుడ్డిదై పుట్టింది. పూర్వజన్మలో చంపకూడని జంతువుల్ని చంపినవాడు, తినకూడని పదార్థాలు తిన్నవాడు, చూడకూడని వస్తువులు చూసినవాడు ఈ జన్మలో గుడ్డివాడై పుడతాడని పేరు. ఉదాహరణకి గుళ్ళో సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు మన కాళ్ళ వెనకాతల నందీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకేసి కాళ్ళు పెట్టి శివుడికి సాష్టాంగ నమస్కారం చేస్తే వచ్చే జన్మలో జాత్యంధుడై పుడతాడు, అంటే పుట్టు గుడ్డివాడై పుడతాడు. మధ్యలో గుడ్డితనం రావడం కాదు, కొంతమంది పుట్టుకతో చూపు వచ్చి ఏదో కారణం చేత మధ్యలో గుడ్డితనం వస్తుంది,
కానీ నందీశ్వరుడికి కాళ్ళు పెట్టి కూర్చుంటే కొద్ది రోజులకి తెలియకుండానే వాడు దుర్మరణం పాలవుతాడు, వచ్చే తమలు గుడ్డివాడే పడతాడు. అలాగే తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో గోమాంస భక్షణ చేయకూడదు. ఏ దానికైనా ప్రాయశ్చిత్తం ఉంది, కానీ ఆవుని చంపి ఆ మాంసం తిన్నవాడికి ప్రాయశ్చిత్తం నకుర్యాత్ అని ఉంది. నువ్వు చేసుకున్న ఫలితం లేదురాని. ఆ పాపం వల్ల కూడా గుడ్డివాడే పుడతాడు. కొన్ని తీవ్ర పాపాల వల్ల ఈ జన్మలో గుడ్డివాడయ్యాడని అర్థం. అలాగని ఇప్పుడు గుడ్డివాళ్ళందరినీ మిమ్మల్ని తిట్టమని కాదు, అలాంటి పాపములు మనము చెయ్యకుండా ఉందాం. ఇప్పుడు ఈ పాపాత్మురాలు గోవుని తినడం వల్లే గుడ్డిదే పుట్టింది. పుట్టి పాపం చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళు లేక పుట్టి పుట్టగానే తల్లిదండ్రులు చచ్చిపోయారు. తల్లిదండ్రులు విలువ బతుకున్నప్పుడు తెలియదు. ఇప్పుడు చచ్చిపోయాక మా అమ్మ నాన్న రమ్మంటే వస్తారా? ఎంత ఏడ్చినా అంతటి మహాత్ములు దొరకమంటే దొరకరు. అందుకే వాళ్ళని బతుకుండగా పూజించాలి. పూజించకపోతే తర్వాత పశ్చాత్తాపడినా ఎంత ఏడ్చినా రమ్మన్నారు, పాపం తిరిగి చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోయారట. అసలే గుడ్డిది, అందున బొగ్గులే ఉంది. పోనీ గుడ్డిదైనా కొంచెం అందంగా ఉంటే ఎవడన్నా పెళ్లి చేసుకునేవాడు. మరీ బొత్తిగా నల్ల మసి బొగ్గులో ఉండడం వల్ల ఈ అమ్మాయిని పట్టించుకున్నవాళ్ళు లేపారట. ఆకారం బాగుంటే ఒక లాభం ఏమిటో తెలుసినా, తల్లిదండ్రులు లేకపోయినా పోన్లే పిల్ల బాగుంది, పిల్లాడు బాగున్నాడు అని పెంచుకుంటారు. ఈ అమ్మాయిని చూడడానికే వికృతంగా ఉండడం వల్ల ఎవడు దగ్గరికి వచ్చేవాడు కాదు. పోనీ కంఠం చూద్దామా, కొంతమంది నల్లగా ఉన్న గొంతెత్తి పాడితే ఉంటుంది, వాళ్ళు మాట్లాడితే మృదుమధురంగా ఉంటుంది. దీని గొంతు చిన్నప్పటి నుంచి అతి భీకరంగా ఉండేదిట. ఒకేసారి 1000 నక్కలు 600 కుక్కలు కలిసిరిస్తే ఎలా ఉంటుందో అలాంటి గొంతుకుతో పుట్టిందన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 5 వకారములు ఉన్నవాడికి ఎప్పుడు గౌరవం ఉంటుంది. అందులో మొట్టమొదటిది వస్త్రేణ, వస్త్రం బాగుండాలి, చక్కగా పవిత్రంగా కాస్త తెల్లగా కంపు కొట్టు కాకుండా ఉంటే ఆ బట్ట కట్టుకున్న వాడిని చూడగానే అమ్మాయ్యా వీడికి మంచి బట్టలు ఉన్నాయరా అని గౌరవిస్తారు. బాగా మాసిపోయిన గొడ్డలు, చింకిపోయిన గొడ్డలు, దుర్వాసనతో ఉన్న గొడ్డలు కట్టుకుని గుళ్ళోకి వస్తే పక్కవాళ్ళు కూడా వీడు ఎప్పుడు పోతాడరా బాబు అనుకుంటారు. ఈ మధ్యన అలా జరిగింది. క్యూలో ఒకడు అలా చింకి గొడ్డలు వేసుకుని, చింకి గొడ్డలు అయితే తప్పులేదు పాపం పేదవాడైతే, అవి బాగా మసిగొట్టి వాసన వస్తున్నాయి. దాంతో జనమందరూ వాడికి వెనక ముందు లేకుండా అయిపోయారు. వాడేమనుకున్నాడు, నేను ఏదో VIPని వచ్చాను అందుకే నాకు దారిచ్చారు అనుకున్నారు. అంతేగాని వీడు గొడ్డలు పెట్టి దారిచ్చారని తెలియదు. అసహ్యించుకుంటూ దారివ్వకూడదు మనకి. ఎప్పుడు ఉన్నంతలో వస్త్రం పవిత్రంగా స్వచ్ఛంగా తెల్లగా ఉండాలి. అలాంటి వస్త్రం వల్ల ముందు గౌరవం వస్తుంది. రెండవది వపుష. వపుషు అంటే శరీరం. శరీరం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అందం ఎలాగో మనం కావాలన్నా తెచ్చుకుందామన్నా రాదు, పుట్టుకతో రావలసిందే. ఉన్న శరీరమును స్నానము చేసి సువాసనతో అపరిశుభ్రంగా లేకుండా ఉంచుకోవాలి. అప్పుడు మనం పక్కనున్న వాడికి ఆహా వీడి శరీరము నుంచి దుర్వాసన రావటం లేదు, పవిత్ర వాసన వస్తుంది అనుకుని మన పక్కన ఉండడానికి ఇష్టపడతాడు. కంపు కొట్టి శరీరంతో కూర్చుంటే ఉపన్యాసం వినేవాళ్ళు కూడా లేచి వెళ్ళిపోతారు. అందువల్ల వపుష్యు బాగుండాలి. మూడోది ఏంటి, వాచ. వాక్కు బాగుండాలట. ఎంత ప్రేమగా మాట్లాడితే అంత ప్రేమకి ఆ ప్రేమకు లొంగిపోతారు జనం అంతా. ముందు వస్త్రం, రెండు వపుష, మూడవది వాచ. వాక్కు గనక ఏమండి బాగున్నారా అంటే ఆ ఒక్క ముక్కకి అవతలవాడు ఎంత ఆనందపడిపోతాడో తెలుసా. ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత అని సుభాషితాలలో గొప్ప శ్లోకం ఉన్నది. ప్రేమగా మాట్లాడితే సర్వే తుష్యంతి జంతవః, ప్రాణులందరూ సంతోషిస్తారట. ఇక్కడ జంతవః అంటే ప్రాణులందరూ అని అర్థం. ప్రతి ప్రాణి ప్రేమగా మాట్లాడితే వశమైపోతుంది. అసలు కుక్కను కూడా ప్రేమగా ఐ టామీ అంటే దగ్గరకు వచ్చి మూతితో సైతంగా నాకెళ్ళిపోతుంది. మూతి నాకించుకునే వాళ్ళ అదృష్టం అది వేరే అనుకోండి. కానీ మొత్తం మీద కుక్కలు కూడా ప్రేమగా పిలిస్తే దగ్గరకు వస్తాయి. అదే మీరు రాగానే చీ అన్నారా, ఇక మళ్ళీ ఆ మొహం చూడలేం మనం. భోజనం పెట్టే చోట అన్నసత్రాల్లో రండి భోజనం తినండి అంటే అప్పుడు అవతలవాడు ఎంతో ఆనందంగా తింటాడు. ఎందుకు వచ్చావు, అన్నం తింటావా, డబ్బు కడతావా, ఎంతమంది వచ్చారు అని ముందే రాగానే తిడితే అవతలవాడు ఆ అన్నసత్రాలకు వెళ్ళి భోజనం చేయగలడా. కాబట్టి మాట తీరు బాగుండాలి. మాట తీరు 3 అంతులు 30 మంది అలా ఉంటారు. ఒకళ్ళిద్దరు ఎక్కడైనా సహజంగా ప్రతి ప్రాంతంలో ఉంటారు, అది పక్కన పెడితే సహజంగా మనుష్యులలో ప్రేమగా మాట్లాడే తత్వం ఉంటే ఆ ప్రేమకి ఆ వాక్కు తీరుకి అందరూ వశమైపోతారు. మాట మాట్లాడడం అనే ఒక అదృష్టం మనకుంటే మనం మగవాళ్ళం కాకపోతే ఇతరులను ప్రేమతో ఆకట్టుకో అని 3వ మాట చెప్పారు. మొదటిది ఏమన్నా వస్త్రేణ, రెండవది వపుష శరీరముతో, 3వది వాచ వాక్కుతో, 4వది విద్య. వస్త్రం బాగుంది, శరీరం బాగుంది, వాక్కు బాగున్నా ఆ వాక్కులో పాండిత్యం లేకపోతే ఉపన్యాసం వెళ్ళలేరు మీరు. ఉపన్యాసం చెప్పేవాడు బొత్తిగా భాషా సంస్కారం లేకుండా ఆ ఎక్కువకో ఏంటి బాబాయ్, ఎక్కువకో ఏంటంటే ఏం వింటాడు వాడు. కాబట్టి విద్య కూడా ఉండాలి, కష్టపడి చదువుకున్న పాండిత్యం ఉండాలి. ఈ పాండిత్యం ఉన్నా వినయం లేకుండా వచ్చిన వాడు వచ్చినట్టు తిట్టడం మొదలెడితే నేను ఇక్కడ కూర్చుని, అప్పుడు ఇక్కడ ఎవడు ఉపన్యాసం వింటాడు. కాబట్టి ఐదవది వినయేనచ, వినయం కూడా ఉండాలి. వకారై పంచభిర్హీనో నరో నాయాతి గౌరవం. ఈ ఐదు వకారములు అని పిలువబడతాయి. ఈ పంచ వకారములు లేని వ్యక్తికి గౌరవము రాదు. నరహ అంటే మనిషి, నా ఆయాతి గౌరవం, గౌరవమును పొందడు. ఏమి లేకపోతే గౌరవం పొందడు? వస్త్రం, వపుషు, వాక్కు, విద్య, వినయం. అన్నిటికీ ముందు అక్షరం వకారం ఉంటుంది చూడండి. అందుకే ఈ ఐదు వకారములకి పంచవకారములని పేరు. ఇవి ఉన్నవాడికే విలువ, ఇవి లేనివాడికి ఎప్పుడూ గౌరవం ఉండదు. ఈ అమ్మాయి పూర్వజన్మ పాపం వల్ల గుడ్డిదై పుట్టింది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోయారు. ఒళ్ళు నల్లగా బాగాలేదు, కళ్ళు బాగులేవు. మాట బాగుందా, ఆవిడ గొంతెత్తితే అందరికీ అసహ్యం కలిగేదిట. ఆ గొంతు వినగానే భయం వేసి చిచ్చిచ్చి ఇదేం కంటనరానని దూరంగా వెళ్ళిపోయేవారు. దానికి తోడు కోపం ఎక్కువ. పూర్వజన్మ పాపం వల్ల ఈ జన్మలో కోపం వస్తుందండో. ఈ కోపంతో వచ్చిన వాడిని వచ్చినట్టే తిట్టడం మొదలు పెడతారు. తిట్లు తిట్టడం వల్ల కూడా ఎవడు ముష్టేస్తాడు? ఎవడన్నా భిక్షాటన చేసేవాడు లేక అన్నం వడుక్కునేవాడు, ఏమండి ఇంత అన్నం పెట్టండి ఆకలికి చచ్చిపోతున్నాను అంటే పెడతాడు. కానీ ఏమయ్యో పెడుతున్నావు, నువ్వు అన్నం పెట్టపోయావా నీ కాళ్ళు విరిగిపోతాయి, నువ్వు భిక్ష వేయకపోయావా నువ్వు చచ్చిపోతావు అని తిడితే ఎవడన్నా భిక్ష వేస్తాడా, మూతి మీద ఒకటి ఈడ్చి వేస్తాడా? ఈ పిల్లకి చిన్నప్పటి నుంచి క్రోధం కూడా ఉండడం వల్ల తనకి తిండి లేక ఎవరినైనా అడుక్కునేటప్పుడు పెట్టకపోతే మీకు పాపం తెగ తిట్టేది. ఈ తిట్లు వల్ల కూడా జనం ఏమీ వేసేవారు కాదు. ఈ విధంగా సౌమిని రెండవ జన్మలో స్త్రీ అయి గుడ్డిదై నల్లదై గొంతు బావులేక ప్రవర్తన బాగాలేక అందరినీ తిట్టి అందరికీ దూరమై మహాయాతన పడింది. 68 సంవత్సరాలు మలమల మాడిపోయింది తిండి సరిగ్గా లేక. కానీ భగవంతుడి సృష్టి ఒకటి ఉన్నది, గొప్ప తిండి లేకపోయినా బ్రతకడానికి మాత్రం ఎక్కడో చోట ఏదో ఒక ఏర్పాటు చేస్తాడు. ఎవడో ఒకడు అది ఎలా మాట్లాడినా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇంత ప్రసాదమో ఓ అరటి పండో దాని చేతిలో వేసిపోయేవారట. దాంతో బతికింది. ఇలా ఉండగా 1 సంవత్సరం 3 రోజుల పాటు ఈ సౌమినికి మంచినీళ్ళు దొరకలేదు, పిడికేడు అన్నం దొరకలేదు. దాంతో మలమల మాడిపోయింది శరీరం అంతా, కంపించిపోయింది. తిండి లేకపోతే ఏమవుతుంది? నరాల బలహీనత, నర్వస్ వీక్నెస్ వచ్చేసింది, కళ్ళు బైర్లు గమ్మాయి, ఆకలికి తట్టుకోలేకపోయింది. బావోయ్ ఆకలి, బావోయ్ ఆకలి అంటూ గోకర్ణ క్షేత్రానికి బయలుదేరింది. ఆ దారిలో ఎక్కడ చూసినా శివలింగాలే ఉన్నాయి. సాధారణంగా పూర్వకాలంలో ఏం చేసేవారంటే జ్యోతిర్లింగాలలోనూ పంచభూతాల లింగాల్లోనూ పవిత్రమైన స్వయంభూలింగ ప్రాంతాల్లోనూ దారి పొడుగుత మహాత్ములు ఎక్కడో చోట ఒక లింగం స్థాపించేవారు. ఇప్పుడు గుళ్ళోకి వస్తున్నారు మీరు, కేవలం శ్రీశైలం మల్లికార్జునుడే కదా, పక్కన పృథ్వీలింగం, జలలింగం, ఆకాశలింగం, వాయులింగం, అగ్నిలింగం, పక్కన వరుసగా ఇంకా చంద్రలింగం, సూర్యలింగం, ఇలాంటి లింగాలు దారి పొడుగుత పూర్వకాలంలో పెద్ద పెద్ద ఆలయాలలో ఇలా స్థాపన చేసేవారు. సర్వం లింగమయం జగత్ అన్నట్టుండేది ఆలయం. కాశీకి వెళ్ళి చూడండి మీరు, ఎక్కడ చూసినా నువ్వు గింజంత స్థలం అట్టు పెట్టకుండా అంతా శివలింగమయమే. అసలు శివలింగం కాని స్థలం లేకుండా చేసేవారు పూర్వం. దానివల్ల లాభం ఏమిటి? లోపల ఉన్న జ్యోతిర్లింగ దర్శనం చేసేలోపు అడుగడుగున లింగాలను చూడడం వల్ల వీడి మనస్సు లింగం మీద సంపూర్ణంగా లగ్నమవుతుంది, లీనమైపోతుంది. అందుకని భక్తిభావం ఇంకా ఇంకా పెరగడానికి, ప్రజ్వరెళ్ళడానికి పూర్వకాలంలో అలా లింగ ప్రతిష్ఠ చేసేవారు. అలాగే ఈ అమ్మాయి యాచన కోసం క్షేత్రానికి వెడుతూ ఉంటే, మహాబలేశ్వర లింగ దర్శనానికి వెడుతూ ఉంటే దారి పొడుగుత లింగాలున్నాయి. అందులో ఒక లింగం దగ్గర కొంతమంది ఆగి నీళ్లు పోసి బిల్వపత్రాలతో అర్చన చేస్తున్నారు. ఈశ్వరుడికి అన్నిటికంటే జలం బాగా ఇష్టమని చాలాసార్లు ప్రవచనంలో చెప్పాను. ఆయన అభిషేక ప్రియుడు. నిజానికి అభిషేకము అంటే స్నానము అని కూడా అర్థం. శ్రద్ధతో చేసే స్నానమునకు అభిషేకం అని పేరు. నీళ్లు భక్తితో పోసి ఆ నీళ్లతో లింగాన్ని బాగా కడిగి ఎక్కడా దాని మీద మాల్యం లేకుండా చేసి ఆ తర్వాత ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే దానికి మహాభిషేక ఫలితము అని పేరు అన్నమాట. అందుకని పూర్వకాలంలో శివలింగం కనపడితే శ్రద్ధగా నీళ్లు పోసి ఆ నీళ్లను నెత్తి మీద చల్లుకునేవారు. అప్పుడు మనకి లాభం ఏమిటి? శివుడి శిరస్సు మీద ఉన్న గంగలో స్నానము చేసిన ఫలితం వస్తుంది. మనం ఎంత గింజుకున్నా శివుడి శిరస్సుని చేరలేం. శివుడి జటాజోటల్లో ఉన్న గంగలో స్నానం చేయటం చాలా కష్టం. ఆ గంగ భూమికి వస్తేనే స్నానం చేయగలం. శివ జటాజోటంలో ఉన్న గంగలో స్నానం చేసే అదృష్టం చంద్రుడికి దక్కింది, ఇంద్రుడికి దక్కింది, పూర్వకాలంలో విష్ణువుకి దక్కింది, బ్రహ్మకి దక్కింది, మీకు కూడా దక్కుతుంది. ఎప్పుడో తెలిసినా విడిచిపెట్టకుండా సంవత్సర కాలం బిల్వపత్రములతో అంటే మారేడాకులతో శివుణ్ణి పూజించగా పూజించగా అప్పుడు ఏదో ఒకనాటికి గంగాజలంలో శివమూర్ధ గంగాజలంలో స్నానం చేసే భాగ్యం లభిస్తుంది. శివపురాణంలో కోటి రుద్ర సంహితలో పార్వతీదేవి శివుణ్ణి ఒకరోజున అడిగింది, ఏమండి మీరు ఎత్తి మీద ఉన్న గంగలో స్నానం చేయాలంటే అందరికీ వల్లగాదు కదా, మీ శిరస్సుని ఎక్కాలంటే అందులో ఉన్న గంగలో స్నానం చేయాలంటే మానవులు ఏమి చెయ్యాలి అని అడిగింది. అప్పుడు ఆయన చాలా తేలిగ్గా సమాధానం చెప్పాడు, ఒక సంవత్సర కాలం పాటు రోజు తన చేతితో మారేడాకులు కోసి, ఎన్ని అని చెప్పలా, ఎన్నో కొన్ని మారేడాకులు తన చేతితోటే కొయ్యాలి. మళ్ళీ ఇక్కడే ఒక పెద్ద కిటుకు ఉంది, పార్వతీదేవి అంత తెలివి తక్కువగా అడుగుతుందా, శివుణ్ణి అడిగితే ఆయన సంవత్సరం పాటు ఇలా బిల్వపత్రాలు కోసి శివలింగం మీద వేసి పూజించిన వాడికి జటాజోట గంగలో స్నానం చేసే ఫలితం ఇస్తాను అనగానే, ఏమండోయ్ సంవత్సర కాలంలో ఆడవాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, వాళ్ళు ప్రతి మాసంలో 4 రోజులు పూజించలేరు కదా, వాళ్ళ సంగతి ఏమిటి? చాలా గొప్ప ప్రశ్న. మగవాడికంటే ఆటంకం లేకపోవచ్చు, కానీ మగవాడికి కూడా ఆటంకం లేకపోవడం ఉండదు. పాపం ఒక ఆయన పూజ చేద్దాం అనుకున్నప్పుడల్లా వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎప్పుడూ మైలి ఏడాదికి ఏటికి ఏడాది ఆ ఇంటి పేరు వాళ్ళు అవడం వల్ల ఎంత కష్టం ఇలాంటప్పుడు. అప్పుడు వెంటనే మళ్ళీ పార్వతీదేవిలు అడగగానే శివుడు సమాధానం చెప్పాడు, గురోరంజన్న విద్యతే, గురువుగారి కంటే గొప్ప వ్యక్తి ఈ సృష్టిలో మరొకడు లేడు. మీరు నమ్మిన మీ గురువుగారి పాదాలు మనస్సులో పెట్టుకుని ఈ మైల ఉన్న రోజులలో శివుడికి అభిషేకం చెయ్యలేకపోయినా మైలు అయిపోయాక అంటే ఈ స్నానం అయిపోయాక, ఆడవాళ్ళకైతే 4 రోజులు స్నానం అయిపోయాక 5వ రోజు, మగవాడికి మైల స్నానం అయ్యాక ఒక్కసారి గురువుని ధ్యానం చెయ్యాలి, గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ అనుకోవాలి, అప్పుడు మళ్ళీ బిల్వపత్రం వేస్తే ఈ మధ్యలో ఆగిపోయిన రోజులు కూడా పూజ చేసిన ఫలితం వస్తుంది. ఇంత సులభోపాయం శివుడు చెప్పాడు. ఎందుకంటే గురువు అంటే శివుడే కనుక, గురువు శివుడి రూపంలో, శివుడు గురువు రూపంలో మనకు నిరంతరం దర్శనమిస్తారు. అందుకని గురువు కంటే గొప్ప శక్తి మరొకటి లేదు. అందుకే ఇంకా గురువుని ఏమి చేసినా మెప్పించమన్నారు, గురువు అడిగితే ప్రాణమైనా త్యాగం చెయ్యాలి. అందుకే శివో గురుః గురుశివః గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మాత్ తం పూజయేద్ బుధైః అని శివపురాణంలో కోటి రుద్ర సంహితలో ఒక శ్లోకం ఉంది. శివుడు తాను ప్రత్యక్షంగా దర్శనమివ్వలేక పురాణం చెప్పే గురువుల రూపంలో దర్శనమిస్తున్నాడు. అందుకని శివుడికి గురువుకి తేడా లేదు, గురువే శివుడు, శివుడే గురువు. తస్మాత్ కాబట్టి తం అతనిని పండితులారా పూజించండి అని. ఇప్పుడు ఈమె ఈ మహాబలేశ్వరుడి లింగం దగ్గరకు వెడుతూ ఉంటే అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి శివరాత్రి వచ్చింది, చతుర్దశితో కూడిన శివరాత్రి. ఆ శివరాత్రి పర్వదినన్నాడు ఎంతోమంది మహానుభావులు శివలింగం మహిమ తెలిసిన వాళ్ళు గనక కొత్త కొత్త చెంబులతో, రాగి చెంబులతో, కొత్త కుండలతో నీళ్లు పుచ్చుకొని శివాభిషేకానికి బయలుదేరారు. వాళ్ళందరూ బిల్వపత్రాలు కోసి పట్టుకెడుతున్నారు. శివుడి మీద దారిలో కనిపించిన లింగం మీద కాసి నీళ్లు వేయటం, ఓ పత్రం వేయటం, తద్వారా శివశివ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు.